8.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం ప్రణామ్ పథకం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీచే 2023 జూన్ 28వ తారీఖున ఆమోదించబడింది. ఈ పథకం పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, భూమాత పోషణ, సంరక్షణ మరియు పునరుజ్జీవనంను సూచిస్తుంది. పిఎం ప్రణామ్ నేలను స్వంత తల్లిలా ఆదరించి సంరక్షించి భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. గ్రామస్థాయి నుంచి మనందరం సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుంది. పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడం. అధిక ఉత్పత్తి లక్ష్యాలతో అనూహ్యంగా పెరిగిన రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నేల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తోంది. దీని నివారణకు భూసార పరీక్షల ఆధారిత సమగ్ర ఎరువుల వినియోగం అత్యంత అవసరం. నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం, తద్వారా సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతుల ఆచరణ మరియు సహజ వనరుల సంరక్షణ దిశగా సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ సేద్యం, ఆచ్ఛాదన, దున్నకుండా వ్యవసాయం చేయడం, పంట మార్పిడి వంటి సురక్షిత సాగు విధానాల ఆచరణ భూమికి శ్రీరామ రక్ష. ప్రస్తుత వ్యవసాయాన్ని ఈ పద్ధతుల వైపు మళ్లించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వ్యవసాయంకి సుస్థిర ఉత్పాదకతకు అవసరమైన దూర సుదీర్ఘ ప్రణాళికలు సాధ్యమవుతాయి. ఇలాంటి సమీకృత ఎరువుల యాజమాన్యం ద్వారా వ్యవసాయంలో పర్యావరణ హితమైన సుస్థిర ఉత్పత్తితో పాటు భూసారాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. సమీకృత ఎరువుల యాజమాన్యం అంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన పద్ధతిలో వినియోగించాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యాన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆయా పంటలపై పరిశోధనలు చేసి సూచించిన ఎరువుల మోతాదులను ఉద్యాన మరియు వ్యవసాయ పంచాంగాలలో పొందుపరిచి రైతులకు అందుబాటులో ఉంచబడినవి. ఆయా పంటలలో సూచించిన మోతాదులో ఎరువుల వినియోగం పంట దిగుబడులను పెంచడమే కాక నాణ్యమైన పంటల ఉత్పత్తికి బాటలు వేస్తాయి. సారవంతమైన నేలల్లో పండించిన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు రుచిని కూడా ఆస్వాదించగలం. తద్వారా రైతులకు మంచి రాబడి పొందడానికి దోహదపడుతుంది. అంటే అధిక దిగుబడులే కాదు, అధిక రాబడులు కూడా అన్నమాట. ఈ సమగ్ర పోషక యాజమాన్యం రైతులకు మరియు పర్యావరణానికి ఇరువురికి లాభం చేకూర్చడమే కాక నేలను సారవంతంగా ఉంచి రాబోయే తరాలకు అందించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రండి, మనందరం కలిసి సమీకృత ఎరువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా లాభసాటి సుస్థిర వ్యవసాయానికి చేయూతనిద్దాం. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత సంకల్పయాత్రలో కేంద్ర ఎరువుల శాఖ ద్వారా పిఎం ప్రణామ్ పథకాన్ని మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు తెలియజేయడం ఒక ముఖ్య భాగం. సమీకృత ఎరువుల యాజమాన్యం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు నానో ఎరువుల వినియోగాన్ని గురించి వివరించడానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వారు పలు ఎరువుల కంపెనీల, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది మరియు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా నీటిలో కరిగే ఎరువులను మరియు నానో ఎరువులను డ్రోన్ల సహాయంతో వివిధ పంటలు మరియు మొక్కలపై పిచికారి పరిచయం చేయబడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని వేల డ్రోన్ల ప్రదర్శనలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించబడ్డాయి. ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరియు వాటి ప్రయోజనాలను అనుసరించడానికి మార్గాలను సుగమం చేస్తాయి. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పిఎం ప్రణామ్ వంటి ప్రయోజనకరమైన పథకాన్ని గురించిన సమాచారం ప్రజలకు చేరవేయడానికే కాక సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆకళింపు చేసుకుని అవలంబించడానికి బాటలు వేస్తాయి. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడానికి నిదర్శనం లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా డ్రోన్ల ప్రదర్శనలు తిలకించడం, నానో ఎరువుల ప్రయోజనాన్ని గుర్తించడం, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా వినియోగం యొక్క పనితనాన్ని గమనించడం. ఈ కార్యక్రమాల్లో జరిగిన చర్చల ఫలితంగా సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులు తెలుసుకొని సుస్థిర విధానాల వైపు మొగ్గు చూపడానికి దోహదపడ్డాయి. ఔత్సాహిక రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి కనబరచడమే కాక ఈ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావించారు. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ల కేంద్రాల ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి తద్వారా వారి జీవనోపాధికి దోహదం చేస్తున్నాయి. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా వికసిత భారత సంకల్ప యాత్రలకు ప్రోత్సాహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. దీని మూలంగా మనం గమనించాల్సింది ఏంటంటే వికసిత భారత సంకల్ప యాత్ర ఒక సాధారణ ప్రయాణ కార్యక్రమం కాదు. భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికత మరియు సుస్థిరత మేళవించిన మార్పు దిశగా సమాయత్తం చేసే బృహత్తర కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగింపు ద్వారా దేశ వ్యవసాయ పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, సతత హరిత విప్లవాన్ని పెంపొందించడానికి నమ్మకమైన ప్రామాణికాన్ని అందిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పర్యావరణ హితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి బాటలు వేస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం యొక్క బీజాలు వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన సుస్థిర భారతదేశాన్ని వికసింప చేయడానికి నాంది కానుంది. మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
నా పేరు డాక్టర్ ఏ దేవివర్ ప్రసాద్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామనగూడెం మందు శాస్త్రవేత్తగా, మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చూడబోయేది చేపల చెరువుల తయారీ విధానాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో మనం గమనించినట్టయితే దాదాపు మన చేపలు కానీ రొయ్యలు కానీ యాక్వా రంగం అనేది చాలా ముందంజలో ఉంది. అందులో ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది. ఈ చేపల పెంపకం కానీ రొయ్యల పెంపకం కానీ అధిక విస్తీర్ణంలో ఉన్నది. ఇందులో ముఖ్యంగా మనం చేపల చెరువు తయారీ కానీ, లేకపోతే పిల్ల ఎంపిక కానీ, చెరువు యాజమాన్యం కానీ అనే అంశాలనేవి చాలా కీలకమైనవి. అందులో అతి ముఖ్యమైన అంశము చేపల చెరువులు తయారీ, చేపలు కానీ రొయ్యల చెరువు తయారీ అనేది చాలా కీలకమైనది. ఇందులో మనం బాగా గమనించినట్టయితే చెరువు తయారీలోనే మనకి ఉత్పత్తి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది అన్నమాట. ఒకవేళ అంతకుముందు పంట కాలంలో మనకి ఏదన్నా వ్యాధులు వచ్చినట్టయితే ఆ వ్యాధుల్ని అరికట్టాలన్నా ఈ చెరువు తయారీ శాస్త్రీయ పద్ధతుల్లో మనం చెరువు తయారీ చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి వ్యాధులు లేదా సూక్ష్మజీవులు మనకి రాకన్నా అరికట్టచ్చు. ఈ చేపల చెరువు తయారీలో పలు విధాలుగా ఉండిద్ది. మనం చేపల చెరువులో తయారీ చూసినట్టయితే అందులో దాదాపుగా మనం 8 నుంచి 10 నెలలు నీళ్లు ఉండేటట్టు మనం గమనించుకోవాలి. అదే రొయ్యల పెంపకంలో చెరువు తయారీ చూసినట్టయితే సంవత్సరానికి 2 పంటలు లేదా 3 పంటలు మనం చేపడుతూ ఉంటాం. అందులో ఎక్కువగా ఎందువల్ల అంటే మనకి పంటకాలం 3 నుంచి 4 నెలలు మాత్రమే ఉండిద్ది అన్నమాట. అందులో ఈ చెరువు తయారీ గురించి మనం అంతేకాకుండా ఈ ఇటీవల కాలంలో మనకి పాలిథిన్ లైనింగ్ షీట్లు అనేది కూడా మనకి ఎక్కువగా వాడకం అనేది జరుగుతూ ఉండిద్ది. వాటిల్లో మళ్ళీ చెరువు తయారీ విధానం వేరే విధంగా ఉండిద్ది. ఇప్పుడు మామూలుగా రొయ్యలు కానీ లేకపోతే చేపల చెరువులు కానీ ఒక చెరువు తయారీ చేసుకునే పద్ధతుల్లో మనం గమనించినట్టయితే ముందుగా అందులో ఏదైతే నీరుందో ఆ నీరును మొత్తం మనం తీసేసేయాలి. ఆ నీరును తీసేసిన తర్వాత మొత్తం చెరువు ఎండేటట్టు మనం గమనించాలి. ఎండటం అంటే పగుళ్ళు రావాలన్నమాట. అదే ఒక సాధారణ మనిషి ఆ చెరువు పైన నడుచుకొని వెళ్ళినట్టయితే అడుగులు పడకన్నా ఉండేటట్టు ఉంటే అది చెరువు బాగా ఎండినట్టు అనమాట. అలాగా అడుగులు పడుతూ ఉన్నట్టయితే ఒకవేళ అడుగులు పడుతూ ఉన్నట్టయితే అది సరిగా ఎండలేదు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండి బాగా నల్ల మట్టిలాగా ఎక్కువగా ఏర్పడుతూ ఉండిద్ది. ఆ సమయంలో పైన ఉన్న మట్టిని ఒక అడుగు పాటు మనం తీసేసి దాన్ని ఎండబెట్టుకున్నట్టయితే తొందరగా ఎండిద్ది. ఇలాగా ఎండబెట్టడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంది అంటే అందులో ఆక్సీకరణ చెంది అందులో ఏదైతే ఉన్న నల్ల రేగడి మట్టిలో లేదా ఆ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు కానీ లేకపోతే ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నా కానీ అదంతా మనకి ఆక్సీకరణ చెందుతుంది అన్నమాట. ఈ ఆక్సీకరణ చెందటం ద్వారా మనకి అందులో ఉన్న వ్యాధులు కానీ వ్యాధులు కారకమైన సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అన్నమాట. ఇలాగా ఆక్సీకరణ మనం చెరువు వద్దనే మనం చూసుకోవాలి అనుకుంటే ఒకసారి వాటిని బాగా ఎండిపోయిన మట్టిని కొద్దిగా తీసి చూసినట్టయితే అందులో నల్లగా ఉందా లేదా బూడిద రంగులో ఉందా అన్నది మనం గమనించగలగాలి. బూడిద రంగులోకి మారినట్టయితే తొందరగా ఆక్సీకరణ చెందిందని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. పగుళ్ళు అనేది మనం బాగా గమనించిన తర్వాత వాటిల్లో మనం ఏదైనా నల్ల మట్టి కానీ ఏదన్నా ఒక్కోసారి ఏమవుతుంది అంటే బాగా నల్ల మట్టి పేరుకుపోతూ ఉంటుంది. వాటిని మనం తీసేయటం అనేది మనకు కుదురుతుంది. ఇంకొన్నిసార్లు మనకి ఆ చెరువులు ఎండపట్టే అవకాశం లేకుండా ఉండింది. అటువంటి సమయంలో కుదిరిన స్థాయిలో నీళ్ళు అనేది మనం తీసేసి ఆ బురద మట్టిని కానీ మనం తీసేసినట్టయితే మనకి చాలా మంచిది. అంతేకాకుండా అక్కడ క్లోరినేషన్ బ్లీచింగ్ పౌడర్ని మనం అప్లై చేసేసి మనకి ఆ సూక్ష్మజీవులు అనేది వాటిని అన్నిటిని చంపేసుకోవటం అనేది చంపినట్టయితే మనకి మంచిగా ఉండిద్ది అనమాట. దీని ఎండపెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత దీన్ని దున్నటం అనేది మనం బాగా చేయాలన్నమాట. ఈ దున్నటం చేసినట్లయితే అది ఆక్సీకరణ కింద మట్టి దాకా మనకి వెళ్ళి బాగా ఆక్సీకరణ చెందడానికి అవకాశం ఉండింది. అలాగా ఒకసారి చేయొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్న మట్టిని మనం ఒక అడుగు పాటు మనం మట్టిని తీసుకొని దాన్ని సాయిల్ టెస్టింగ్ భూసార పరీక్ష మనం చేపించుకున్నట్టయితే మనకి అందులో పిహెచ్ ఉద్రజని సూచిక ఎంత ఉంది, ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది అని చెప్పి మనకి ఒక అవగాహన అనేది మనకు లభిస్తూ ఉండిద్ది అనమాట. ఈ అవగాహన మనం లభించిన దాన్ని బట్టి మనం సున్నం వాడుకోవాలా లేకపోతే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటే ఏ విధంగా ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి, ఒకవేళ తక్కువగా ఉంటే ఎలా చేసుకోవాలి, దాని అనుసారంగా మన ఫెర్టిలైజర్స్ వాడుకోవటం అనేది కూడా మనకి చాలా ఆధారపడి ఉండిద్ది అనమాట. అందుకే మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొని వెళ్ళి ఆ మట్టిని మనం పరీక్షించుకున్నట్టయితే దాన్ని బట్టి మనం మిగతా ట్రీట్మెంట్ని మనం చేసుకోగలం అన్నమాట. ఒకవేళ మనకి మట్టి అనేది వేరే వేరేగా ఉండిద్ది, ఒకవేళ మట్టి అనేది ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే పైన ఉన్న మట్టిని మాత్రం మనం తీసేసుకున్నట్టయితే మంచిది. ఒక్కోసారి చాలా తక్కువగా ఉండిద్ది, తక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ఆర్గానిక్ మ్యాటర్ తక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ఏమి చేయకుండా దానికి తగ్గట్టుగా మనకి మెన్యూర్స్ అనేది ఎక్కువగా వేసుకున్నట్టయితే మనకి చాలా మంచిగా ఉండిద్ది. ఒక్కోసారి అసలకి ఉండదు అనమాట ఆర్గానిక్ మ్యాటర్ ఉండకపోయినట్టే దానికి తగ్గట్టుగా మనం మెన్యూస్ మనం అప్లై చేసుకోవటం అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇలాగా చెరువు తయారు చేసుకునేటప్పుడు మనం మనుషుల్ని పెట్టి కానీ లేదా ట్రాక్టర్ని పెట్టి కానీ అక్కడ ఉన్న దాన్ని దున్నటం అనేది బాగా దున్నినట్టయితే మనకి చాలా మంచిది అనమాట. ఈ ట్రాక్టర్లు అయితే చాలా ఫాస్ట్గా మనకి దున్నటం అనేది మనకు జరుగుతూ ఉండిద్ది. వాటిని దున్నిన తర్వాత 7 రోజుల తర్వాత 1 వారం రోజుల తర్వాత వాటిని బాగా ఎండ పెట్టడం ద్వారా మనకి ఇంకా బాగా బాగుండిద్ది అనమాట. సో ఈ ఇటువంటి సమయంలో మనం సున్నం అంటే ఇందాక మనం పిహెచ్ భూసార పరీక్షల ద్వారా మనకి తెలిసిన ఉద్రజని సూచిక లేదా పిహెచ్ మనకి తెలిస్తే దాని అనుసారంగా మనం సున్నం అనేది వాడుకోవటం చేయాలి. ఒకవేళ ఆ సున్నం అనేది మనకి పిహెచ్ 7.5 ఉన్నట్టయితే మనం దానికి 100 నుంచి 150 కేజీల సున్నం ఒక హెక్టార్కి మనం వాడుకున్నట్టయితే బఫరింగ్ కెపాసిటీ కింద మనకు ఉండిద్ది. ఒకవేళ 7 అట్లా ఉన్నట్టయితే 0.5 అంటే 500 కిలోలు ఒక 500 కిలోల సున్నం ఒక హెక్టార్కి మనం వాడినట్టయితే మనకి సరిపోతుంది అన్నమాట. ఒకవేళ పిహెచ్ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే, జిప్సం అనేది వాడుకున్నట్టయితే మనకు సరిపోతుంది. ఈ పిహెచ్ అనేది మనం గమనించినట్టయితే 0 to 14 అనేది మనకి స్కేల్ అనేది ఉండింది. అందులో 0 to 7 వచ్చేసి క్షార ఆమ్లత్వం, 7 to 14 క్షారత్వం, 7 అనేది న్యూట్రల్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. మనకి మట్టి పిహెచ్ గమనించినట్టయితే 6.5 to 7.5 అనేది మనకి ఎక్కువగా ఉంటూ ఉండింది. మనం దాన్ని అనుగుణంగా మనం సున్నం అనేది వాడుకోవటం జరుగుతూ ఉండింది. ఒకవేళ ఈ పిహెచ్ అనేది 8, 9 అట్లా ఉన్నప్పుడు మనం జిప్సం అనేది వాడుకోవటం చేసినట్టయితే ఆ న్యూట్రల్ అనేది రావడం జరుగుతూ ఉండింది. ఈ దున్నిన తర్వాత మొత్తం బాగా సాయిల్ పిహెచ్ని మనం టెస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా మనం వాడుకోవటం జరుగుతూ ఉండింది. అంతేకాకుండా మెన్యూర్స్లో, మెన్యూర్స్ అయినటువంటి ఆర్గానిక్ మెన్యూర్స్, ఇనార్గానిక్ మెన్యూర్స్ ఇవి మనం వాడకం అనేది మనం చేపట్టాలి. ఎందుకు వాడాలి అంటే మనకి చెరువుల్లో ఉత్పత్తి అయ్యే ప్లాంక్టాన్ అంటే ప్లవకాలు, ఇందులో 2 రకాల ప్లవకాలు ఉండేది, ఒకటి ఫైటో ప్లాంక్టాన్, ఒకటి జూ ప్లాంక్టాన్. వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు ఇవి చేపలకి కానీ రొయ్యలకు కానీ వీటికి, వీటి వల్ల ఆ ఉత్పత్తి వల్ల మనం ఆహారం అనేది మనం వాటికి ఉపయోగపడుతుంది, ఆహారంగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఈ వృక్ష ప్లవకాలు కానీ జంతు ప్లవకాలు కానీ ఎప్పుడు సుస్థిరంగా మనకి చెరువులో రావాలి అనుకున్నప్పుడు మనం ఇది ఎల్లప్పుడూ మనం వాడుతూనే ఉండాలన్నమాట. సో ఇది రావడానికి ముందు మనకి ఆర్గానిక్ మెన్యూర్స్ అయినటువంటి పేడ లేదా కోళ్ళ పెంట లేదా పందుల పెంట, మేకలు గొర్రెల పెంట కానీ వీటిని అన్నిటిని మనం వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇనార్గానిక్ మెన్యూర్స్ అయినట్టయితే మనకి నత్రజని, ఫాస్ఫరస్, భాస్వరం, యూరియా, అమోనియం సల్ఫేట్, సింగిల్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అటువంటివి మనం వాడుకోవటం అనేది జరుగుతూ ఉండిద్ది. ఇవి ఆర్గానిక్ మెన్యూర్స్ అయినట్టయితే ఎక్కువ మోతాదుల్లో మనం వాడుకోవాలి, ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే తక్కువ మోతాదుల్లో సరిపోతూ ఉండిద్ది. అంతేకాకుండా ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఒక్కసారిగా రావడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. అలా ఒక్కసారిగా ప్లాంక్టాన్ డెవలప్ అవ్వటం వల్ల ఒక్కోసారి బ్లూ గ్రీన్ ఆల్గే అనేది కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉండిద్ది. అందుకే దానికి తగిన మోతాదుల్లో మాత్రమే మనం వాడుకోవటం అనేది చేసినట్టయితే మనకి మంచిది. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయినట్టయితే పేడ అయినట్టయితే 5 to 10 tons ఒక హెక్టార్కి మనం వాడుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు భూసార పరీక్ష చేసి దాని అనుకూలంగా ఆర్గానిక్ మెన్యూర్స్, ఆర్గానిక్ కార్బన్ను బట్టి అందులో 3 విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ ఉత్పత్తి అయ్యే సామర్థ్యం ఉన్నది, ఒకటి మధ్యస్థం, ఇంకోటి తక్కువ ఉత్పత్తి అయ్యే సామర్థ్యం. ఈ తక్కువ అయ్యే వాటిల్లో మనం 10 to 15 tons దాకా మనం ఆర్గానిక్ మెన్యూర్స్ కూడా వాడుకోవచ్చు. ఎక్కువ ఉత్పత్తి అయ్యే వాటిల్లో ఒక 5 tons ఒక హెక్టార్కి మనం వాడుకునేటట్టు అవకాశం ఉండేది అన్నమాట. అయితే కోళ్ల పెంటకు వచ్చినట్టయితే కోళ్ల పెంట మన పేడ కన్నా చాలా ఎక్కువ నత్రజని ఇవన్నీ కలిగి ఉంటాయి, అందుకని సగం వేస్తేనే మనకి సరిపోతూ ఉండిద్ది అన్నమాట. అంతేకాకుండా మనం బాగా ఇవి ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి యూరియా కానీ లేకపోతే సింగిల్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అయినట్టయితే వాటిని 100 kg to 150 kg దాకా మనం వాడుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వాడుకోకూడదు. ఈ ఫెర్టిలైజర్స్ అన్నిటినీ కూడా మనం దఫాల కింద వాడుకోవాలి. అంటే చెరువు తయారు చేయడానికి చెరువుల్లో నీళ్లు పెట్టే ముందు ఒక 15 రోజులు ముందు మనం వాడుకున్నట్టయితే బాగా ఉండిద్ది. ఆ చెరువు పిల్ల వేసే ముందు కూడా ఒక 10 రోజులు ముందుగా ఉన్నప్పుడు కూడా మనం వేసినట్టయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా చిన్నదిగా నెమ్మదిగా డీగ్రేడేషన్ అనేది జరుగుతూ ఉండేది. ఈ నెమ్మదిగా డీగ్రేడేషన్ జరిగినప్పుడు వాటిల్లోంచి ఉత్పత్తి అయ్యి ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఉత్పత్తి అయ్యి లభ్యమయ్యి ఈ ప్లాంక్టాన్ ప్రొడక్షన్ అనేది డెవలప్మెంట్కి సహాయపడుతుంది అన్నమాట. అందుకని చాలా వివిధ దఫాలుగా మనం వేసుకోవాలి. ఒక్కసారిగా వేసినట్టయితే మనకు అందులో ఆక్సిజన్ లోటు అనేది కనిపించి మనకి చేపలు లేదా రొయ్యలు అనేవి చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది. అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ కూడా ఒక 150 kg to 200 kg ఒక ఎకరానికి మనం వేసుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ వేసుకోవటం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఇది బాగా డీకంపోజ్ అయి ఉండటం వల్ల తొందరగానే కొద్దిగా న్యూట్రియంట్స్ నైట్రోజన్ నత్రజని ఫాస్ఫరస్ అనేది మనకి నీళ్ళలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా మన ప్లాస్టిక్ చెరువులు అయినట్టయితే వీటిని మనం ఒక స్క్రాపర్ తీసుకొని దాని ద్వారా మనం నెట్టుకుపోవాలి. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ వెళ్ళే అనుకూలం లేకుండా ఉండిద్ది కాబట్టి ప్లాస్టిక్ చెరువులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక స్క్రాపర్ లాంటి దాన్ని పెట్టి మొత్తం పైన ఉన్న దాని నుంచి కింద దాకా చివరి దాకా మొత్తం మనుషుల్ని పెట్టి మొత్తం ఆ ప్లాస్టిక్ లైనింగ్కి దెబ్బతినకుండా జాగ్రత్తగా వాటిని అనేది తీసేయటం అనేది చెయ్యాలన్నమాట. ఒకవేళ మనకి సాయిల్ మట్టి సరిగా ఉంది, బాగుంది, ఇంకా దానికి కొద్దిగా ఏదన్నా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అనుకుంటే సాయిల్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి అంటాం. ఇందులో రెండు విధాలుగా మనకి సాయిల్ ఎన్రిచ్మెంట్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఒకటి డ్రై మెథడ్, ఇంకోటి వెట్ మెథడ్. అంటే నీళ్లు ఉన్నప్పుడు, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం చెరువు ఎండపెట్టి లేకుండా కొన్ని సమయాల్లో ఉంటాం అన్నమాట. ఆ సమయాల్లో మనకి వెట్ మెథడ్ అనేదాన్ని మనం ఉపయోగించుకోవాలి. లేదా ఒకవేళ మనం బాగా ఎండిపోయింది వాటిని అయితే డ్రై మెథడ్ కింద. ఇందులో మనకి తవుడు 50 కేజీలు, తర్వాత ప్రోబయోటిక్స్, మినరల్స్ వీటన్నిటిని కలిపేసేసి మనం వాడినట్టయితే అది డ్రై మెథడ్లో మనం వాడతాం. అదేవిధంగా మనకి వెట్ మెథడ్లో అయితే బెల్లము, ఈస్టు, తవుడు, రైస్ ఫ్లోరు వీటన్నిటిని 24 నుంచి 36 గంటల పాటు మనం ఒక ఫెర్మెంటేషన్ చేసి, ఆ ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత వాటిని మనం వాడుకున్నట్టయితే మనకి ప్లాంక్టాన్ ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది అన్నమాట. ఈ చెరువు తయారు చేసుకునేటప్పుడే మనకి గట్టుల దగ్గర మనకి వేరే ఇతర జీవులు, ప్రాణజీవులు కానీ లేకపోతే ఇతర జంతువులు రాకన్నా మనం క్రాప్ ఫెన్సింగ్ కానీ బర్డ్ ఫెన్సింగ్ కానీ మనం చేపట్టినట్టయితే, జీవ భద్రత సంబంధించిన చర్యలు చేపట్టినట్టయితే మన చెరువులోకి వ్యాధులు రాకన్నా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి మనకి రొయ్యల పెంపకంలో మనం గమనించినట్టయితే వైట్ స్పాట్ వైరస్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉండిద్ది. ఒకవేళ ఈ వైట్ స్పాట్ వైరస్, తెల్లమచ్చల వ్యాధి అనేది వచ్చినట్టయితే పక్క చెరువుల్లో నుంచి మన చెరువుల్లోకి ఎప్పుడున్నా పొరపాటున మనకి పీతలు కానీ పాములు కానీ లేకపోతే పిట్టలు కానీ ఇవి వచ్చినట్టయితే, కొంగలు కానీ వచ్చినట్టయితే వాటి ద్వారా కూడా వైరస్ అనేది, వ్యాధి మన చెరువులోకి రావడం అనేది జరుగుతూ ఉండింది. అందుకని జీవభద్రత చర్యలు కానీ బాగా మనం చేపట్టినట్టయితే మన చెరువుల్లో కూడా అటువంటి వ్యాధులు రాకన్నా మనం అరికట్టచ్చు అన్నమాట. చెరువు చుట్టూరు క్రాప్ ఫెన్సింగ్ మనం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా పైన బర్డ్ ఫెన్సింగ్, అంటే పిట్టలు, కొంగలు, పక్షులు రాకన్నా ఒకవేళ మన దగ్గర ఏమైనా చనిపోయినవి ఉన్నట్టయితే వాటిని తీసుకొని వెళ్ళడానికి పక్షులు, కొంగలు ఇవి రావడం అనేది జరుగుతుండేది. అటువంటివి రాకన్నా మనం జాగ్రత్త పడినట్టయితే చాలా బాగుండిద్ది. అంతేకాకుండా మనం మేతని ఉపయోగించే పడవ కానీ లేకపోతే ఆక్సిజన్ పరికరాలు కానీ వీటిని అన్నిటిని కూడా మనం క్లోరిన్ ట్రీట్మెంట్ ద్వారా మనం శుభ్రపరచుకున్నట్టయితే అందులో ఇంతకుముందు కాలంలో, పంట కాలంలో మనకి ఏదన్నా సూక్ష్మజీవులు కానీ ఏదన్నా ఉన్నట్టయితే అవి కూడా చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అన్నమాట. అంతేకాకుండా మనకి చెరువుల్లో ముఖ్యంగా గమనించినట్టయితే మొక్కలు, కలుపు మొక్కలు అనేది రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండిద్ది. ఈ కలుపు మొక్కలు మనకి రాకన్నా ఉండడానికి ఆ కలుపు మొక్కల్ని వాటిని మనం తీసేసుకునేటట్టుగా మనం చూసుకోవాలి. ఇందులో 4 విధాలుగా మనం చేపడుతూ ఉంటాము. ఒకటి మాన్యువల్, మనుషులు మామూలుగా తీసేయటం. 2, రసాయన పద్ధతి, కెమికల్స్ ద్వారా. లేదా 3, యంత్రీకరణాలను పెట్టి వాటిని యంత్రాల్లో పెట్టి మనం వాటిని తీసేయటం జరుగుతూ ఉండిద్ది. 4వది వచ్చి బయాలజికల్, అంటే దాన్ని తినే చేపలు కానీ వేరే వాటిని వేసినట్టయితే వాటిని, ఆ మొక్కలను తినే అవకాశం ఉండిద్ది. ఈ వీటిని మనం చేపట్టాలి అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మోతాదుల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకవేళ తక్కువలో ఉన్నట్టయితే ఒక మనిషిని పెట్టేసి వాటిని అన్నింటినీ మనం తీసేయడానికి ఆస్కారం ఉండిద్ది అన్నమాట. ఒకవేళ ఎక్కువలో ఉన్నట్టయితే వాటిని అన్నింటినీ ఒక మిషన్స్ ద్వారా కానీ తీసేయడానికి మనకు ఉండిద్ది. అంతకన్నా ఒకవేళ మన అందులో చేపలు ఏమీ లేకుండా ఉన్నట్టయితే అందులో రసాయన పద్ధతి ద్వారా మనం తీసేయడానికి ఆస్కారం ఉండిద్ది అన్నమాట. అట్లా కాకుండా మనకి చాలా కొద్ది మోతాదుల్లో మనకి సంవత్సరం అంతా వస్తూనే ఉంది. దీన్ని ఎలా తీయాలి అంటే దానిని తినే చేపలు తిలాపియా కానీ లేకపోతే వాటిని గిడ్డి చేపలు కానీ వాటిని వేసినట్టయితే వాటిని తినేసే చేపలను మనం పెంచినట్టయితే అవి మొక్కలు అనేది పెరక్కన్నా ఉండిద్ది మన చెరువుల్లో. ఈ విధంగా మనం వాటిని అరికట్టచ్చు. నీళ్లు నింపుకోవటం, ఈ నీళ్లు నింపుకునేటప్పుడు చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకంటే ఒక మోటార్కి పైపుకి రెండో వైపు మనం ఒక మెష్ లాంటిది కాలవల్లోంచి మనం వాటిలోంచి తోడుకునేటప్పుడు నీళ్లు ఒక మెష్ జల్లెడ లాంటిది ఒకటి కట్టేసినట్టయితే అక్కడి నుంచి రాకన్నా ఏదైనా జంతువులు కానీ పురుగులు కానీ క్రిములు కానీ ఏమైనా రాకన్నా కొంచెం మనం అరికట్టచ్చు. అంతేకాక మన చెరువులో పడేటప్పుడు ఆ నీళ్లు పడేటప్పుడు ఫిల్టర్స్ అంటే ఒక 60 మెష్ కానీ 80 మెష్ కానీ వాటిని జల్లెడల ద్వారా మనం వడగట్టినట్టయితే మనకి మన చెరువుల్లో నీళ్లు నింపుకునేటప్పుడు వాటిని చాలా మటుకి మనం అరికట్టచ్చు అన్నమాట. ఈ నీళ్లు నింపుకున్న తర్వాత వాటిని మెన్యూర్స్ ఇందాక మనం ఇచ్చిన విధంగా మనకి అవి ప్లాంక్టన్ అనేది ప్రొడక్షన్ వస్తుంది. ప్లాంక్టన్ ప్రొడక్షన్ రాకపోతే చైన్ సాయం, చైన్ డ్రాగింగ్ అంటే ఒక కర్రకి ఒక చైన్ లాంటిది కట్టేసేసి అటు ఇటు పట్టుకొని వాటిని మనం లాగినట్టయితే కింద వాటర్ అనేది ఆ మట్టి అనేది డిస్టర్బ్ అవటం వల్ల కొద్దిగా పైకి రావటం వల్ల అది వాటర్ టర్బిడిటీ అనేది పెరుగుతుంది. ఇలా వాటర్ టర్బిడిటీ పెరిగినప్పుడు అదేవిధంగా అక్కడ ఉన్న మన దగ్గర అప్లై చేసిన మన మెన్యూర్స్ ఆర్గానిక్ కానీ ఇనార్గానిక్ మెన్యూర్స్ కానీ వాటిని అవి పనిచేయటం మొదలయ్యి వాటిల్లో మనకి చెరువులో ఫెర్టిలైజేషన్ బాగా జరిగి ప్లాంక్టన్ ప్రొడక్షన్ అనేది బాగా ఉత్పత్తి అవుతూ ఉండిద్ది అన్నమాట. ఈ విధంగా మనం చెరువుల్లో ప్లాంక్టన్ ప్రొడక్షన్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. బాగా మనకి చెరువు తయారైంది అన్నప్పుడు మనకి గోల్డెన్ గ్రీన్ కలర్ లేదా గోల్డెన్ ఎల్లో కలర్ అలాగా లైట్ ఆకుపచ్చ రంగులో మనకి కనిపిస్తూ ఉండిద్ది. బాగా ముదిరిపోయినట్టు ఆకుపచ్చ రంగులో మనకి ఉండకూడదు అన్నమాట. ఇలాగ ఉండినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆల్గే తిట్టులు తిట్టుల్లాగా ఒక ఎక్కువ ప్రొడక్షన్ అయ్యి ఉత్పత్తి ఒక్కసారిగా ఎక్కువగా వచ్చేసేసి మనకి రావడం అనేది జరుగుతూ ఉండేది. అలా జరిగినప్పుడు వాటిని మనం అక్కడ పెట్టేసేసి ఒక వల ద్వారా వల సాయంతో వాటిని అన్నిటిని మనం తీసేసినట్టయితే మనకి చాలా మంచిది. ఒకవేళ మనం రొయ్యల పెంపకం చేపట్టినట్టయితే మన చెరువుకి ఒక దాదాపుగా ఒక 2 ఎకరాలు కావచ్చు, 4 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు ఒక రిజర్వాయర్ అనేది మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే ఆ రిజర్వాయర్లో మనకి కావాల్సినటువంటి నీళ్ళని ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని ఆ నీళ్ళని ట్రీట్మెంట్ చేసుకున్న వాటిని మాత్రమే మన చెరువులో పెట్టుకున్నట్టయితే మనకి చాలా మేలు జరుగుతుంది. ఇలాగా అక్కడ ట్రీట్మెంట్ ఆ రిజర్వాయర్లో మనం క్లోరినేషన్ ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత డీక్లోరిన్ అయిన తర్వాత అంటే అందులో క్లోరిన్ వాడిన తర్వాత ఆ క్లోరిన్ మొత్తం అంతా ఆవిరైపోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఆ నీళ్ళని మన చెరువులో పెట్టుకున్నట్టయితే మనకి చాలా మంచి జరుగుతూ ఉండేది. ఎందుకంటే అందులో వచ్చే కాలవల్లో వచ్చే సూక్ష్మజీవులు కానీ వైరస్ కానీ అటువంటివన్నీ ఈ క్లోరినేషన్ వల్ల చాలా మటుకి అవి చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అన్నమాట. అందుకని మనం రిజర్వాయర్ అనేది మనం పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రొయ్యల చెరువుల్లో మనం రిజర్వాయర్ పెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. అందుకని మనం అందరం రిజర్వాయర్ని మెయింటైన్ చేసుకోవటం చాలా అవసరమైనది. నీళ్లు నింపుకున్న తర్వాత మనకి చెరువులో కలుపు చేపలు లేదా ప్రెడేటరీ అంటే ఒక చేపని ఇంకో చేపను తినే చేపలు అనేది మనకి ఒక్కోసారి ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు మనం వాటిని ఆ నీళ్ళలో కొద్దిగా రసాయన పద్ధతుల ద్వారా మనం వాటిని ట్రీట్మెంట్ చేసినట్టయితే ఆ చేపలన్నింటినీ మనం చంపేయగలుగుతాం అన్నమాట. ఈ రసాయన పద్ధతులు మనం చేపట్టేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అది చాలా తొందరగా అక్కడ ఉన్న చేపలు అనేది అక్కడ చనిపోవాలి. అంతేకాకుండా ఇది డీటాక్సిఫికేషన్ అంటే అది ఒకవేళ వాడిన తర్వాత చాలా తొందరగా అది మొత్తం నలిఫై అయిపోయి అంటే కలగజేసే కారణాలు ప్రతిచర్యలు ఇవన్నీ తొందరగా నార్మల్ స్థితికి రావాలి. అవి ఎంత తొందరగా వస్తే అంత మంచిదన్నమాట. అంతేకాకుండా మనకి దగ్గరలో మనకి అందుబాటులో ఉండేటట్టు మనం గమనించుకోవాలి. మనకు మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి వాటిని మనం తీసుకున్నట్టయితే మనకు మంచిది. అందులో ముఖ్యంగా మనం డెర్రీస్ రూట్ పౌడర్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇది డెర్రీస్ రూట్ పౌడర్ అనేది చెరువులో వాడుకున్నట్టయితే మనకి చాలా మంచిదన్నమాట. ఈ డెర్రీస్ రూట్ పౌడర్ మనం వాడుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా రోటనిన్ అనేది పదార్థం చాలా అది కారణమైన రసాయనం. ఇది 4 నుంచి 20 ppm దాకా మనం వాడుకున్నట్టయితే మనకి సరిపోతూ ఉండిద్ది. ఇది 10 నుంచి 15 రోజుల్లోనే మనకి నలిఫై అయిపోయి మనకి చెరువులో ఉన్నవన్నీ మనకి సరిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అన్నమాట. అంతేకాకుండా మనకి టీ సీడ్ కేక్ అనే దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. మగువా ఆయిల్ కేక్ అనే వాటిని కూడా మనకి వాడుకోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట. ఏదైతే మన చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువుల్లో కానీ వీటిని నీళ్లు తీసేయలేని పరిస్థితుల్లో ఉన్న చెరువుల్లో కొద్దిగా కలుపు మొక్కలు కానీ కలుపు చేపలు కానీ ఇవి వచ్చినట్లయితే మనం వీటిని ఈ పద్ధతుల ద్వారా మనం వాడుకొని వాటిని మనం తీసేసుకున్నట్టయితే చాలా మంచి కరుగుతుంది.
వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
సుగంధ ద్రవ్యాలలో చీడపీడల యాజమాన్యం. ధనియాలు, ఆకుమాడు తెగులు. లక్షణాలు: తొలుత కింది ఆకులు వాడిపోయి 2 నుంచి 3 రోజుల్లోనే పై ఆకులకు వ్యాపిస్తుంది. నివారణ: 1 గ్రాము కార్బెండాజిమ్ మరియు 2.5 గ్రాములు మ్యాంకోజబ్ను కలిపి పిచికారీ చేయాలి. ధనియాలు పేనుబంక. లక్షణాలు: ఈ పురుగు ఉధృతి బెట్ట సమయంలో అధికంగా ఉంటుంది. రసం పీల్చడం వల్ల ఎదుగుదల క్షీణిస్తుంది. నివారణ: డైమిథయోట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మెంతులు, ఆకు తినే పురుగు. లక్షణాలు: లార్వా ఆకులలో గల పచ్చదాన్ని కొరికి తింటుంది. ఆకులపై చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. నివారణ: క్లోర్ఫైర్ఫోస్ 2.5 మిల్లీలీటర్లు పర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మెంతులు, వడలు, తెగలు. లక్షణాలు: మొక్కల లేత దశలో ఆశిస్తుంది. నివారణ: లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్ని కలిపి తెగులు ఆశించిన మొక్కలు చుట్టూ పోయాలి.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.